ఓం శాంతి. మురళీ డేట్ 2/9/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, 21 జన్మల రాజ్య భాగ్యపు వారసత్వాన్ని తీసుకునేందుకు అఖండమైన స్థిరమైన రాజ్యానికి అధిపతులుగా అయ్యేందుకు కావలసిన శ్రేష్ట కర్మలను మీకు నేర్పించటానికి బాబా వచ్చారు. ప్రశ్న: గ్రహస్థులకు మరియు సన్యాసులకు మధ్య ఒక సిద్ధాంతంలో చాలా పెద్ద తేడా ఉంది, అది ఏమిటి? జవాబు: భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తాడు అన్నది గ్రహస్థుల సిద్ధాంతం. బ్రహ్మమును స్మృతి చేస్తూ బ్రహ్మములో లీనమైపోతాము అన్నది సన్యాసుల సిద్ధాంతం. కాని బ్రహ్మములో ఎవరూ లీనమవ్వరని బాబా తెలియచేస్తున్నారు. ఆత్మ మరణం లేనిది, అది ఎలా లీనమవ్వగలదు? భగవంతుడు వచ్చినట్లయితే తప్పకుండా శిక్షకుడుగా ఈ శిక్షణను ఇస్తాడు కదా. ప్రేరణ ద్వారా వారు జ్ఞానాన్ని ఇవ్వరు కదా. పాట: నిన్ను పొంది మేము సర్వము పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. తండ్రి అని ఆత్మిక పిల్లలే పిలుస్తారు. ఈ అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు అని పిల్లలకు తెలుసు. వారు అందరికీ తండ్రి. వారిని అనంతమైన పిల్లలకు ఆత్మలందరూ స్మృతి చేస్తారు. ఏదో ఒక రూపంలో స్మృతి చేస్తారు, కాని ఆ పరంపిత పరమాత్మ నుండి రాజ్య అధికారాన్ని తీసుకోవాలి అని వారికి తెలియదు. శక్తిగా విశ్వరాజ్య అధికారాన్ని ఏదైతే బాబా ఇస్తారో అది స్థిరంగా అఖండంగా ఉంటుందని మీకు తెలుసు. మీ ఆ రాజ్యం 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. మొత్తం విశ్వమంతటిపై మీ రాజ్యం ఉంటుంది. దానినెవరూ మీ నుండి దోచుకోలేరు. మన రాజ్యం స్థిరమైనది, ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ద్వైతమే లేదు, అది అద్వైత రాజ్యం. పిల్లలు పాటను విన్నప్పుడు మీకు మీ రాజ్య నశ బుద్ధిలోకి రావాలి. బాబా మరియు వారసత్వ స్మృతిని కలిగించే ఇటువంటి పాటలను మీరు ఇంట్లో పెట్టుకోవాలి. బాబా స్మృతి నశాను కలిగించే పాటలు ఉండాలి. మీదంతా గుప్తమైనది. గొప్పవారికి ఎంతో ఆర్భాటం ఉంటుంది, మీకు ఆర్భాటమూ లేదు. బాబా ఎవరిలోకైతే ప్రవేశించారో వారిలో కూడా ఏ ఆర్భాటమూ లేదని మీకు తెలుసు. డ్రస్సు మొదలైనవన్నీ సాధారణమైనవే. మనకు ఈ రాజభాగ్యాన్ని ఇచ్చేందుకు బాబా వీరిలోకి ప్రవేశించారు అని మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు. మొత్తం సృష్టి అంతటిలో ఈ సమయంలో ఉన్న మనిషి మాత్రులందరూ దేహ అభిమానంలోకి వచ్చి అధర్మయుక్తమైన పనులు చేస్తున్నారు. కావుననే వారిని బుద్ధిహీనులు అని అంటారు. ఇది పిల్లలైన మీకు తెలుసు, అందరి బుద్ధికి తాళముంది. మీరు ఎంత వివేకవంతులుగా విశ్వాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు మాయ పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేసింది. కావున ఎందుకు పనికిరాని వారిగా అయిపోయారు? బాబా వద్దకెళ్లేందుకు యజ్ఞ తపాదులు ఎన్నో చేస్తూ ఉంటారు, కాని వాటి వల్ల ఏమీ లభించదు. కేవలం అలా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. పరమాత్మ గురించి ఎవ్వరికీ తెలియదు, సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది కూడా పెద్ద పొరపాటు. తండ్రి అన్న పదం బుద్ధిలోకి రాదు. కొందరు తండ్రి అని పిలిచినా కేవలం నామ మాత్రంగా అలా అంటారు. అతడు పరమపిత అని అర్థం చేసుకుంటే బుద్ధి ఒక్కసారిగా మెరుస్తుంది. బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. అతడు స్వర్గ స్థాపకుడైన తండ్రి. మరలాంటప్పుడు మనం కలియుగ నరకంలో ఎందుకు పడి ఉన్నాము? ఇప్పుడు మనం ముక్తి జీవన ముక్తులను ఎలా పొందగలం? ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు మీకు వివేకం లభించింది. బాబా మనకు ఈ స్మృతిని కలిగించారు. కొత్త ప్రపంచం, కొత్త భారతదేశం ఉన్నప్పుడు మన రాజ్యం ఉండేది. ఒకే మతము, ఒకే భాష, ఒకే మహారాజు మహారాణి ఉండేవారు. త్రేతాయుగంలో రాజు రాణి అని మాత్రమే అంటారు. మళ్లీ ద్వాపర యుగంలో వామ మార్గం ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరి కర్మలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కర్మ అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు 21 జన్మలు మీరు రాజ్యాన్ని పొందుతూ ఉండగలిగే అంతటి కర్మలను నేను నేర్పిస్తాను. అక్కడ కూడా హద్దు తండ్రి ఉంటారు, కాని అక్కడ ఈ రాజ్య వారసత్వాన్ని అనంతమైన తండ్రి ఇచ్చారు అన్న జ్ఞానం ఉండదు. మరలా ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అక్కడ వికారి సంబంధం ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి ఫలం లభిస్తుంది. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. దానితో సత్యగానికి చెందినవన్నీ అంతమైపోతాయి. మరలా కర్మ అనుసారంగా జన్మ తీసుకుంటారు. భారతదేశంలో పూజ్యులైన రాజులు ఉండేవారు, అలాగే పూజారులైన రాజులు కూడా ఉండేవారు. సత్యగంలో రాజు రాణి మరియు ప్రజలు అందరూ పూజ్యులుగా ఉంటారు. మళ్లీ ద్వాపరీగంలో భక్తి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు యథా రాజు రాణి తథా ప్రజ అందరూ పూజారులుగా అయిపోతారు. సూర్యవంశీలుగా ఉన్న పెద్ద పెద్ద రాజులు మళ్లీ పూజారులుగా అయిపోతారు. మరలా వైశ్యవంశీలుగా అయిపోతారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతారు. దాని ప్రారంభం మరల 21 జన్మలు కొనసాగుతుంది. ఆ తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు పూజ్య దేవీ దేవతలుగా ఉండి వెళ్లిన వారి మందిరాలను తయారు చేసి వాటిని పూజిస్తూ ఉంటారు. ఇది కేవలం భారతదేశంలోనే జరుగుతుంది. బాబా వినిపించే ఈ 84 జన్మల కథ కూడా భారతవాసుల కోసమే. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. మరలా వృద్ధిని పొందుతూ లెక్కలేనంత మందిగా అయిపోతారు. అనేక రకాలు భిన్న భిన్న దేవీ దేవతల ఆచార వ్యవహారాలు ఉండేవి. అవి భారతదేశంలోని గురువులకు లేవు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవ్వటంతో మొత్తం ఆచార వ్యవహారాలన్నీ మారిపోతాయి. మళ్లీ పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. ప్రారంభంలో ఒక్క శివుడునే అవ్యభిచారయుక్తంగా పూజించేవారు. ముందు అతడి మందిరాలను నిర్మిస్తారు. ఆ తర్వాత మళ్లీ లక్ష్మీనారాయణ మందిరాలను నిర్మిస్తారు. ఒక్కరు లక్ష్మీనారాయణ మందిరాన్ని నిర్మించగానే ఇంకొకరు కూడా నిర్మిస్తారు. ఆ తర్వాత సీతారాముల మందిరాలను నిర్మించటం ప్రారంభిస్తారు. మళ్లీ కలియుగంలో చూడండి, గణేశుడు, హనుమంతుడు, చండికాదేవి మొదలైన అనేక దేవతల చిత్రాలను తయారు చేస్తూ ఉంటారు. భక్తి మార్గం కోసం సామగ్రి కూడా కావాలి కదా. బీజం ఎంతో చిన్నగా ఉంటుంది, కానీ వృక్షం ఎంతో పెద్దగా ఉంటుంది. అలాగే భక్తి విస్తరించిపోతుంది. లెక్కలేనన్ని శాస్త్రాలు తయారు చేయబడతాయి. ఈ భక్తి మార్గపు సామగ్రి అంతా అంతమవ్వనున్నది అని ఇప్పుడు బాబా పిల్లలకు చెప్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రినైన నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. భక్తి ప్రభావం కూడా ఎంతగానో ఉంది కదా, ఎంతో సుందరంగా ఉంటుంది. నాట్యము, తమాషా, భజనలు, కీర్తనలు మొదలైన వాటిపై ఎంతో ఖర్చు పెడతారు. ఇప్పుడు తండ్రినైన నన్ను వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. ఆది సనాతన ధర్మాన్ని స్మృతి చెయ్యండి. అనేక రకాలైన భక్తిని మీరు జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. గ్రహస్థ ధర్మం వారే భక్తిని ప్రారంభించారు. సన్యాసులు భక్తిని చెయ్యరు. యజ్ఞ తపాదులు, దాన పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవన్నీ గ్రహస్థుల పనులే, కాని సన్యాసులవి కావు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. ఇల్లు, వాకిళ్లను వదిలి అడవులలో ఉండటం మరియు బ్రహ్మతత్వాన్ని స్మృతి చెయ్యటం వారి నియమం. వారు తత్వజ్ఞానులు మరియు బ్రహ్మజ్ఞానులు. తత్వాన్ని అనగా బ్రహ్మమును ఈశ్వరుడుగా భావిస్తారు. వాస్తవానికి భారతవాసులు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు, కాని హిందుస్థాన్లో ఉన్నారు కాబట్టి తమ ధర్మాన్ని హిందూ ధర్మంగా భావించారు. అలాగే సన్యాసులు కూడా ఆత్మలు ఉండే స్థానమైన తత్వాన్ని పరమాత్మగా భావించారు. బ్రహ్మమును లెక్క తత్వాన్ని స్మృతి చేస్తూ ఉంటారు. నిజానికి సన్యాసులు సతోప్రధానంగా ఉన్నప్పుడు అడవుల్లోకి వెళ్లి శాంతిగా ఉండేవారు. అంత మాత్రాన వారు బ్రహ్మములోకి వెళ్లి లీనమవుతారని కాదు, ఇది వారి మిథ్యా జ్ఞానం. ఎవరూ లీనమవ్వరు అని బాబా తెలియచేస్తున్నారు. ఆత్మ వినాశనం లేనిది కదా, మరి అది ఎలా లీనమవ్వగలదు? భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. మళ్లీ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎప్పుడో వచ్చి కలుస్తాడు అని కూడా అంటారు. మరి ఈ ఇరువురిలో ఎవరిది నిజం? వారు బ్రహ్మముతో యోగం జోడించి బ్రహ్మములో లీనమవ్వాలి అని అంటారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అని, పతితులను పావనులుగా చేస్తాడు అని గ్రహస్థులంటారు. అలాగని పైనుండి ప్రేరణ ద్వారా నేర్పిస్తాడు అని కాదు. టీచర్ ఇంట్లో కూర్చొని ప్రేరణను ఇవ్వరు కదా. నిజానికి ప్రేరణ అన్న పదమే లేదు. ప్రేరణ ద్వారా ఏ పని జరగదు. శంకరుని ప్రేరణ ద్వారా వినాశనం జరుగుతుంది అని అన్నా, నిజానికి అది డ్రామాలో రచింపబడి ఉంది కాబట్టి జరుగుతుంది. వారు ఈ ముసలాలు మొదలైనవన్నీ తయారు చెయ్యవలసిందే. ప్రేరణ అన్న మాటే లేదు. భగవంతుని ప్రేరణతో అంతా జరుగుతుంది అని, లెక్క శంకరుడు మూడో కన్ను తెరవటంతో ప్రళయం జరుగుతుంది అని మనుషులంటారు. ఇవన్నీ కథలు మాత్రమే. వీటి అర్థాన్ని ఏమీ తెలుసుకోరు. ఏ విధంగా మందిరంలోకి వెళ్లినా అచ్యుతం కేశవం అని అంటూ ఉంటారు, కాని అర్థమేమీ తెలుసుకోరు. ఎవరికి తమ పూర్వజుల మహిమ గురించి తెలియదు. ధర్మస్థాపకులను గురువులు అని అనేస్తారు. నిజానికి వారిని గురువు అని అనటం తప్పు. క్రీస్తు గురువు కాడు. అతడు కేవలం ధర్మస్థాపన చేస్తాడు. ఎవరైతే సద్గతిని ఇస్తారో వారినే గురువు అని అంటారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు మాత్రమే వస్తారు. వారి వెనక వారి వంశావళి వస్తుంది. వారు ఎవరి సద్గతిని చెయ్యరు. మరి వారిని గురువు అని ఎలా అనగలరు? గురువు నిజానికి ఒక్కరే. వారినే సర్వుల సద్గతి దాత అని కూడా అంటారు. భగవంతుడైన తండ్రే వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు. ముక్తి జీవన ముక్తులను ఇస్తారు. వారిని అందరూ స్మృతి చేస్తూనే ఉంటారు. మనుషులు హే భగవంతుడా హే ఈశ్వర అని ఆ ఒక్క తండ్రినే తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతడు సర్వుల సద్గతి దాత. ఇదంతా రచనయేనని, రచయితనైన తండ్రినైనా నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను అని బాబా తెలియచేస్తున్నారు. వారసత్వాన్ని ఇచ్చేది ఒక్క బాబానే కదా. సోదరులు సోదరులకు వారసత్వాన్ని ఇవ్వలేరు. వారసత్వం ఎల్లప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. నేను అనంతమైన పిల్లలందరికీ అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. కావుననే హే పరమాత్మ, మమ్మల్ని క్షమించు అని నన్ను తలుచుకుంటూ ఉంటారు. కాని వారేమీ అర్థం చేసుకోరు. నేను మీరు పిలవటం వల్ల రాను, ఇది డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా తెలియచేస్తున్నారు. డ్రామాలో నేనొచ్చే పాత్ర కూడా రచింపబడి ఉంది. అనేక ధర్మాల వినాశనం, ఒక్క ధర్మ స్థాపన లేక కలియుగ నాశనం, సత్యుగ స్థాపన చెయ్యవలసి ఉంటుంది. నేను నా సమయంలో నా అంతటా నేనే వస్తాను. ఈ భక్తి మార్గపు పాత్ర కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎప్పుడైతే భక్తి మార్గపు పాత్ర పూర్తవుతుందో అప్పుడు నేనొస్తాను. కల్పపూర్వం కూడా బాబా బ్రహ్మ తనువులోకి వచ్చారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. ఇది మీకు ఇంకెప్పుడూ లభించదు. ఇది జ్ఞానం, అది భక్తి. జ్ఞాన ప్రాలబ్ధం ఉన్నతి కళ. క్షణంలో జీవన ముక్తి అని కూడా అంటారు. జనకుడికి ఒక్క క్షణంలో జీవన ముక్తి లభించింది కదా. ఈ విషయం కూడా శాస్త్రాలలో ఉంది. రాధ వెళ్లి అనురాధగా అవుతుంది. జనకుడు కూడా వెళ్లి సీతకు తండ్రిగా అనుజనకుడిగా అవుతాడు. ఈ జ్ఞానపు ఒక్కొక్క ఉదాహరణను అక్కడ ఇచ్చారు. కాని ఏమీ అర్థం చేసుకోరు. జనకుడు ఒక్క క్షణంలో జీవన ముక్తిని పొందాడు అని అంటారు. మరి కేవలం ఒక్క జనకుడు మాత్రమే జీవన ముక్తి పొందాడా? అందరూ జీవన ముక్తిని పొందుతారు కదా. మొత్తం విశ్వమంతా పొందుతుంది. సద్గతి అన్నా జీవన ముక్తి అన్నా ఒక్కటే. జీవన ముక్తి అనగా ఈ రావణ రాజ్యం నుండి జీవితానికి ముక్తినిస్తారు. పిల్లలు ఎంత దుర్గతిని పొందారో బాబాకు తెలుసు. పూర్తిగా దుఃఖితులుగా అయిపోయారు. మరలా వారి సద్గతి జరగనున్నది. మొదట ముక్తిలోకి వెళ్లి మరలా జీవన ముక్తిలోకి వస్తారు. శాంతిధామం నుండి మళ్లీ సుఖధామంలోకి వస్తారు. ఈ చక్రం రహస్యాన్ని బాబా అర్థం చేయించారు. ఈ సమయంలో మొత్తం సృష్టి వృక్షమంతా జడిజడి భూతంగా తమో ప్రధానంగా అయిపోయిందని, కావుననే ఎవరు తమను తాము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా భావించటం లేదని బాబా తెలియచేస్తున్నారు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఉండేవారు. ఎందుకంటే దేవతలు పవిత్రంగా ఉండేవారు. మరి ఇప్పుడు అపవిత్రులైన పతితులు తమను తాము దేవతలుగా ఎలా పిలుచుకోగలరు? కావుననే ఈ వికారాలను వదులుతూ ముందుకు వెళ్ళండి అని బాబా అంటారు. ఈ వికారాలు అర్ధకల్పం నుండి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క జన్మలో వాటిని వదలాలి. ఇందులోనే శ్రమ ఉంది. కష్టపడకుండా విశ్వరాజ్య అధికారులుగా ఎలా అవ్వగలరు? బాబాని స్మృతి చేస్తేనే మీరు స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకోగలుగుతారు, అనగా రాజ్య అధికారులుగా అవుతారు. ఎంత బాగా స్మృతి చేస్తారో, శ్రీమతంపై నడుస్తారో, అంతగా మీరు రాజాది రాజులుగా అవుతారు. చదివించే టీచర్ చదివించేందుకే వచ్చారు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకే ఈ పాఠశాల. ఇక్కడ నరుడు నుండి నారాయణుడిగా తయారు చేసే కథను వినిపిస్తారు. ఈ కథ ఎంతో ప్రసిద్ధమైనది. దీనినే అమర కథ, సత్యనారాయణ కథ, త్రినేత్ర కథ అని అంటారు. పాట ఎంత చక్కగా ఉందో చూడండి. బాబా మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఆ అధికారాన్ని ఎవరూ దోచుకోలేరు. అక్కడ భూకంపాలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ విఘ్నము అన్న మాటే ఉండదు. ఇటువంటి స్థిరమైన అఖండమైన పవిత్రత, సుఖశాంతమయమైన రాజ్యాన్ని మీరు పొందుతున్నారు. కల్పపూర్వం వలె ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశం స్వర్గంగా అవుతుంది. దేవతలుగా ఉన్న మనం మరలా 84 జన్మలు తీసుకుంటూ వచ్చి ఇలా అవుతారు. మళ్లీ మనమే దేవతలుగా అవుతామని మీకు తెలుసు. వీరినే స్వదర్శన చక్రధారులు అని అంటారు. అచ్చ మధురాతి మధురమైన అతి ప్రియమైన జ్ఞాన పుష్పాలు, జ్ఞాన సితారాలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం, మొదటి పాయింట్, రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు స్మృతిలో ఉండేందుకు బాగా పురుషార్థం చెయ్యాలి. అన్ని వికారాలను వదిలేయాలి. 2. బ్రహ్మ బాబా సమానంగా, సాధారణంగా మరియు గుప్తంగా ఉండాలి. బాహ్యమైన ఆడంబరమేది చెయ్యకూడదు. మీ భవిష్య రాజ్య అధికార నశాలో ఉండాలి. వరదానం తమ అచంచల వృత్తిని పరివర్తన చేసి సతోప్రధాన వాయుమండలాన్ని తయారు చేసే బాధ్యతాయుత శ్రేష్ఠ ఆత్మభవ. ఏ పిల్లలైతే తమ చంచల వృత్తిని పరివర్తన చేస్తారో వారే సతోప్రధాన వాయుమండలాన్ని తయారు చెయ్యగలరు. ఎందుకంటే ఆలోచనల ద్వారా వాతావరణం తయారవుతుంది. ఎప్పుడైతే వృత్తిలో ఇంత పెద్ద కార్యపు స్మృతి ఉండదో అప్పుడే వృత్తి చంచలమవుతుంది. ఒక్కవేళ ఎవరైనా చాలా ఎక్కువ చంచలమైన పిల్లలు బిజీగా ఉన్నా కూడా చంచలతను వదిలిపెట్టకపోతే అటువంటి వారిని కట్టేస్తారు. అలాగే ఒక్కవేళ జ్ఞాన యోగాలలో బిజీ ఉన్నా కూడా వృత్తి చంచలమవుతున్నట్లయితే ఒక్క తండ్రితోటి సర్వ సంబంధాల బంధనంలో వృత్తిని బంధించినట్లయితే చంచలత సహజంగానే సమాప్తమైపోతుంది. స్లోగన్ నిర్లక్ష్యపు అలను సమాప్తం చేసేందుకు సాధన అనంతమైన వైరాగ్యం. అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. దాత తనపు సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకుని మనస్సు ద్వారా పుణ్య ఖాతాను జమ చేసుకోండి. వాణి ద్వారా బలహీన ఆత్మలను సంతోషంలోకి, వ్యాకులతతో ఉన్న వారిని మహిమ స్మృతిలోకి, నిరాశలో ఉన్న వారిని ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకురండి. సంబంధ సంపర్కాల ద్వారా ఆత్మకు శ్రేష్ఠ సాంగత్యపు రంగుని అనుభవం చేయించినట్లయితే పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది. ఓం శాంతి.
ఓం శాంతి. బాగ్దాదా చెప్పిన అమృతవేళ యొక్క మహత్వం, ఆ యొక్క మహావాక్యాలు, లేస్తూనే నేను ఫరిష్తాను అని సంకల్పం చేయండి. అమృతవేళ లేస్తూనే నేనెవరిని ఫరిష్తాను అని స్మృతిలోకి తెచ్చుకోండి. సంకల్పమైతే చేస్తారు, అలా అవ్వాలని కోరుకుంటారు కూడా. అయితే మెజారిటీ రిజల్ట్ చూసుకొని వ్రాసి కూడా ఇస్తారు. ఎంత అనుకుంటామో అంత అవ్వలేకపోతున్నామని 50% లేక 60% అవుతున్నామని అంటారు. డబల్ విదేశీయులైనా భారతీయులైనా పర్సంటేజ్ కాకుండా ఫుల్ పాస్ అయితే బ్రహ్మబాబా ఏం చేస్తారో తెలుసా? షాబాష్ షాబాష్ అని మెచ్చుకుంటారు. అంతేనా, కేవలం షాబాష్ అని అంటారా? ఇంకేం చేస్తారు? ప్రతిరోజు అమృతవేళ తన బాహువులలోకి తీసుకుంటారు, ఇముర్చుకుంటారు. మీకు అనుభవం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మబాబాకు పిల్లలంటే చాలా ప్రేమ కదా, కనుక అమృతవేళలో కోగిలి లభిస్తుంది. మరి రోజంతా ఏం లభిస్తుంది? చిత్రాల్లో చూపించినట్లుగా తుఫాన్ వచ్చి వరద నీరు పెరిగినప్పుడు సర్పము ఛత్రఛాయగా తయారైందని వారు శ్రీకృష్ణుని కొరకు స్థూలంగా చూపించారు. కాని వాస్తవానికి ఇది ఆత్మకు సంబంధించిన విషయం. ఫరిష్తాగా తయారైన వారి ఎదుటకు పరిస్థితి వచ్చినా లేక విఘ్నం వచ్చినా స్వయంగా తండ్రియే మీ ఛత్రఛాయగా అవుతారు. చేసి చూడండి. ఎందుకంటే బాప్దాదా ఊరికే అలా చెప్పరు. అచ్చా, ఓం శాంతి.